స్వగ్రామం మహేంద్రవాడలో నాకు ఒక చిన్న నివేశన స్థలము తాటాకుల కొంప ఉండేవి. నేనక్కడికి వెళ్లి కాపురం ఉండనని ఎలాగా నిశ్చయం అయిపోయి ఉండినందున వడ్డీ నష్టం తప్ప వాటి వల్ల మరేం లాభము? మా అమ్మ నేను ఈ విషయమై బాగా ఆలోచించాము. నా రెక్కల మీద స్వేచ్ఛగా బతకగలను అని రుజువు చెయ్యగలిగి ఉండకపోతే నేను ఈ విషయం ఆవిడ దగ్గర ఎత్తి ఉండకపోదును. ఎన్ని తరాల నుంచి ఉందో అది. నేను చేతగాని వాణ్ణైతే ఆవిడ కూడా నన్ను మందలించకుండా ఉండకపోను. పరిస్థితులు పూర్తిగా మారడం వల్లనే ఇద్దరికీ ఏకాభిప్రాయం కలిగింది. వెంటనే పని చెడి వారం దినాలక్కడ ఉండి 500 రూపాయలకది అమ్మేసి చక్కా వచ్చాను. ఆ డబ్బు కూడా అంతా నేను వర్తకం మీద పెట్టేశాను. దాంతో రకరకాలే కాదు విలువగల బట్టలు కూడా నేను రొక్కానికి కొనగలిగాను. అణాలాభం వచ్చే చోట అణా కాని మిగలడం ప్రారంభమైంది. బజారు ఖాతాదారులు శంభుశాస్త్రి వ్యాపారం పురిక్కిందని గ్రహించారు. ఇలాగా 1 సంవత్సరం కష్టపడగా నా వ్యాపారం 10-12 వందల పైదాకా పెరిగింది. మరో సంవత్సరంలో 2 దాటి 3000 సమీపించింది. అయితే కావడి వర్తకానికి అంత డబ్బెందుకు? ఎంత సరిపోతే అంతతోనే కాలక్షేపం చేద్దామంటే తక్కిన సొమ్ము పెట్టెలో పెట్టు కూచోవడం వివేకమా? కావడి మానుకుంటే బజారులో అంగడి తెరవాలి. తెరవాలని మొదటినుంచి కలలు కంటున్నదే. కానీ రాజమహేంద్రవరం బజారులో ఆ దినాల్లోనే అయినా 2000 పైచిలకు ఏ పాటి? అది ఏ మూలకి? గోచికి పెద్ద, అంగాస్త్రానికి చిన్న అన్నకాడికి వచ్చింది నా స్థితి. ఏమిటి చెయ్యడం? నేనీ జిజ్ఞాసతో 2-3 దినాలు కింద మీద పడిపోయాను. ఇంకా కావడైనా ఈ పాటికి అంగడి సర్దవయ్యా అంటూ వచ్చారు 1-2 వర్తకులు సరుకు కోసం వెళ్లినప్పుడల్లా. ఎప్పటికప్పుడే దాంతో నేను ఊగిపోయేవాణ్ణి. కానీ ధైర్యం చాలేది కాదు. ఈ స్థితిలో ఏ దినం అమ్మకం ఆ దినమే నాకిచ్చేసేటట్టయితే 4000 తెస్తివా 10000 సరికిస్తానని ఒక మారువాడి ఒకనాడు తరిమి తరిమి చెప్పాడు. ఇది బాగానే కనపడింది. కానీ చేతిలో ఉన్నది 3000కు లోపేనాయే. ఏమి లాభం? తక్కిన సొమ్ము ఎలాగా తేవడం? చల్లని తల్లి సూదెమ్మక్కయ్య గారు జ్ఞాపకం వచ్చారు. మూట దాటి నా వర్తకం కావడి అంతస్తులోకి వచ్చినప్పటి నుంచి, ముఖ్యంగా 2000 దాటాక, నా మీద ఆమెకి కొత్త ఆదరాభిమానాలు ఏర్పడ్డట్టు మా అమ్మ చెబుతూ వచ్చింది. తమ్ముడు మూట భుజాన పెట్టుకుని పెడుతూ ఉంటే నా ప్రాణం కొట్టుకుంటోంది పిన్నిగారు అని ఎన్ని మాటలో జాలిపడుతూ వచ్చారుట ఆవిడ పాపం. నా ఊహ చెప్పిన మీదట చెప్పుకుని వచ్చింది మా అమ్మ ఇదంతా. కావడం వల్ల మా అమ్మ నా ఊహని బలపరిచింది. వెంటనే బయలుదేరి మేమిద్దరము ఆమె దర్శనానికి వెళ్లాం. 1 క్షణం ఊరికిని మా అమ్మ ఈ సంగతి చెప్పలేక చెప్పలేక చెప్పింది. నేను మాటే ఆడలేకపోయాను. కాని ఎక్కడ నేర్చుకున్నారు పిన్నిగారు అంటూ ఆవిడ చర్రునందుకుంది. ఈ మాత్రం భాగ్యానికి ఇంత ఆలోచన, ఇంత ప్రాధేయపడ్డమునా? నీకు ఈ తడపటాయెందుకు వచ్చింది తమ్ముడు అంటూ ముందు మా అమ్మని నన్ను నెపపెట్టారు ఆవిడ. ఇలా అంటూనే ఇనప్పెట్టు తెరిచి నోట్ల కట్ట ఒకటి తీసుకువచ్చి నీ ఇష్టం వచ్చినంతా పుచ్చుకో అంటూ నా మీద పడేశారు. 100 రూపాయల నోట్లు 50 ఉన్నాయందులో. నేను మళ్లీ ఆలోచనలో పడ్డాను. ఈ 5000 పుచ్చుకుంటే అనుకున్నాను. సూదెమ్మక్కయ్య గారు ఇంకా కావాలన్నా ఇచ్చేటట్టే కనపడ్డారు. కానీ నేనే ప్రస్తావించాను, ఇక్కడ ఎంత పుచ్చుకున్నా మారువాడి దగ్గర అరువు తప్పదు. తప్పడము మంచిది కాదు. అయినప్పుడు అతను అడిగిన దానికంటే ఎక్కువ ఎందుకు జమ కట్టాలి అని తోచింది. ఇలా నిశ్చయించుకుని సరుకు కాక నా దగ్గర రొక్కం 1500 ఉండడం వల్ల 4000 పూర్తికి 25 నోట్లే పుచ్చుకుని తక్కినవి ఆవిడకిచ్చేశాను. మొగమాట పడుతున్నట్టున్నావు, చాలవేమో సుమా అన్నారు అక్కయ్య గారు. లేదు, ఇప్పటికింతకంటే అక్కర్లేదు, మళ్ళీ ఎప్పుడు కావలిస్తే అప్పుడే అడుగుతాను అని నేను బదులు చెప్పాను. మిగిలిన నోట్లు పెట్టెలో ఉంచేసుకుని ఆవిడ 2500 మా సావుకారు తమ్ముడి పేరు ఖర్చు రాయండి, 100కి 14 వడ్డీ, నోటక్కర్లేదు, చిట్టాలో సంతకం చేస్తాడు అని బావగారితో చెప్పారు. మేము చకితులం అయిపోయాం. నోటు అక్కర్లేదనడం ఒకటి, ఆ దినాల్లో మోతుబరి వడ్డీయే రూపాయి అయి ఉండగా పదనాలు మాత్రమే కట్టడం మరొకటి. దీంతో నాకు మాట రాలేదు కానీ మా అమ్మ మాత్రం నా చిట్టి తల్లి అంటూ గభీమని ఆవిడ్ని పొదువుకుని, నీ చేతి చలవమూలానే తమ్ముడిప్పుడింత అన్నం తింటున్నాడు, దీంతో ఇక లక్షాధికారి అయి మిద్దలు మేడలు కట్టేస్తాడు, ఏమి చేసింది మీ మేము నీ రుణం తీర్చుకోలేము అని మరి మాట్లాడలేకపోయింది. అక్కయ్య గారును మాట రాక మా అమ్మకేసి చూస్తూ ఉండిపోయారు. నేను మూగదండాలు పెట్టాను. పంతులు, నువ్వది అదృష్టం అను లేక మరేమైనా అను, ఒక్కొక్కప్పుడు అనుకోకుండానే మనకది సంక్రమిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు వరాసగా మేళ్లే కలుగుతూ ఉంటాయి కూడా. ఇందుకు తగ్గట్టు ఆ రూపాయిలు పట్టుకుని నేనిట్టే బజారులోకి వెళ్ళాటప్పటికీ, మొదటినాడు నేనే అంగడిలో రూపాయికి 5 ముర్తులు కొన్నానో దాని పక్క కొట్టు 2 దినాలలో ఖాళీ అవుతుందని పరమ రహస్యంగా తెలిసింది. వెంటనే వెళ్లి యజమానితో మాట్లాడగా 8 రూపాయలకున్నది 10 నా పేర స్థిరపరిచాడు. అద్దె చీటి 3 ఏళ్లకి రిజిస్టరీ చేయించుకున్నాం. ఆ 3 ఏళ్లు గడిచాటప్పటికీ ఇల్లంతా నేనే కొనేశాను, కానీ ఆ సంగతి ఇప్పుడే కాదు. ఇది కాగానే 4,000 పట్టుకు వెళ్లి నేను మారువాడి చేతిలో పోశాను. అందుకు ఆయన చాలా సంతోషించి, దేవుడు సాక్షిగా చెబుతున్నాను పంతులు అంటూ ప్రారంభించాడు. నాకు యవ్వనం అంకురిస్తోందనగా పొట్ట చేత్తో పుచ్చుకు వచ్చానిక్కడికి ఆంధ్రదేశానికి. చాలా కష్టపడ్డాను. మొదట్లో ఒక మారువాడి ఇంట్లోనే వంటలు చేసి 10 రూపాయలు సంపాదించుకుని అప్పుడు వర్తకం ప్రారంభించానంటే నా కష్టాలు ఎలాంటివో, వాటిని నేను ఎలా దాటుకు వచ్చానో నువ్వు అర్థం చేసుకోగలవు. 2,00,000 సరుకు పెట్టు కూచున్నాను. నాకు ఖాతాదారులు లేక బతిమాలి సరుకు పట్టుకుపోయేవాళ్ళు దొరక్క కాదు. అంగడి పెట్టమని నిన్ను ప్రోత్సహిస్తున్నది నీ దీక్ష, నీ ఏకాగ్రత. లక్షలు పెట్టగలవాళ్ళు కూడా అనేకులకు లేదు. నీ వాలకం చూస్తే నువ్వు 1,00,000 సంపాదించాలి తప్పదు. అయితే 5,00,000, 1,2,3,4,5,00,000 సంపాదించేదాకా మాత్రం ఈ దీక్ష విడిచిపెట్టవద్దు. నా దగ్గర ఖాతా పెట్టిన వాళ్ళు వాళ్ళెవ్వళ్ళు చెడలేదు. అదే ఇంత దీర్ఘానుభవంతో నేను గడించుకున్న ఆనందం. నీకున్నో దేవుడు నాకిచ్చిన ఆనందం కలిగిస్తాడు, వెళ్ళు అంటూ నన్ను నిండు మనస్సుతో దీవించి పంపాడతను. అంతులేని నవశక్తి వచ్చింది నాకు అతని శుభాకాంక్షతో. మేమిద్దరము ఇలాగ గురు శిష్య సన్నివేశంలో ఉండగా నాకొక సంగతి జ్ఞాపకం వచ్చింది. నేను ముందు నా సంసారం గడుపుకోవాలి, అంగడి అద్దె చెల్లించాలి, ఎంత చిన్న వ్యాపారం అయినా 70 రూపాయలు తప్పడం, అతనికి జీతం చెల్లించాలి, అనుకోని చిల్లర ఖర్చులుంటాయి భరించాలి, సోదెమ్మక్కయ్య గారి బాకీ అసల్లో నెలకొక 100 అసలుకైన వడ్డీ చెల్లించాలి, మొత్తం ఎంత లేదన్నా నెలకి 200 రూపాయలు ఉండాలే, ఎప్పటి అమ్మకం అప్పుడే మారువాడికి చెల్లగడుతూ ఉంటే ఇది ఎలాగా. నేను ఈ విషయం కదుపుదామనుకుంటూ ఉండగా నాకంటే ముందు తనే ప్రస్తావన చేశాడు. ఏమైనా తప్పుతాయి గాని ఇవి తప్పవు గనక అవి పోను, తక్కినదే ఇస్తూ ఉండు. ఇంకొక్కటి బాగా జ్ఞాపకం పెట్టుకో, ఎవళ్ళకివ్వవలసిన వాయిదా సొమ్ము వాళ్లకి 1వ తేదీన ఇచ్చేస్తూ ఉండు. తెల్లవారి 2వ తేదీ ప్రవేశించిందంటే ఏమిటిది అని వాళ్ళు ఆలోచనలో పడతారు. అలాంటి దానికి ఎప్పుడూ అవకాశం ఇవ్వకు. అంగడి కట్టేశాక ప్రతి దినమో సాయంత్రం నా దగ్గర కాసేపు కూర్చుని మరీ ఇంటికి వెడుతూ ఉండు. ఎప్పుడు రానక్కర్లేదో నేనే చెబుతాను, ఇదిగో నా హృదయం పుచ్చుకో, నీ హృదయం నాకిచ్చి వెళ్ళు అని కూడా చెప్పాడు ఆ మహానుభావుడు. సర్వాత్మన అతను మారువాడి బ్రాహ్మడు, సందేహం లేదు, డబ్బు కోసమే ఇక్కడికి వచ్చాడు, గుడ్డి గవ్వని కూడా పోనివ్వలేదు, కానీ నిజంగా దేవతల్లో లెక్క పెట్ట తగ్గ మనిషి అతను. లోకంలో విశాల హృదయులు అనేకులుంటారు, కానీ అతను అమృత హృదయుడు. చచ్చి స్వర్గాన ఉన్నాడు, అతన్ని తలుచుకుంటే పాపాలు పోతాయి. నిజంగా ప్రతి సాయంత్రము నాకు అతనెంతో గొప్ప సలహాలు చెప్పేవాడు. ఆ సమయాన అతని అంగడిలో కూచోవడమే చాలు, లక్షల విలువ కలిగే విషయాలు తెలిసేవి. కొన్ని దశాబ్దాల పరిశ్రమతో గాని రాని అనుభవ జ్ఞానం అక్కడ దినాల్లో కలిగేది. దాంతో నా వర్తకం హుటాహుటి నడకలతో వృద్ధి అయింది. నా స్థితి 1,00,000లోకి వచ్చాక అప్పుడప్పుడు అతనే నా అంగడికి వచ్చేవాడు. అదంతా ఇప్పుడు ఎందుకు గాని, ఒక్క సంగతి చెప్పాడు అతను, కోట్ల విలువ గలదది. నాయన, తెనుగు బ్రాహ్మల గతి ముందేమవుతుందో నేను స్పష్టంగా గుర్తించలేకుండా ఉన్నాను. దారుణమైన అపాయం మాత్రం కనిపెట్టుకుని ఉంది, సందేహం లేదు, తప్పదున్ను. ముఖ్యంగా భూవసతులు పోతాయి, నౌకరీలు దొరకవు. ఎప్పటికైనా వ్యాపారము పరిశ్రమలు నమ్ముకుంటేనే గతి ఏర్పడుతుంది, కానీ మీ వాళ్ళకిది తెలవడం లేదు అని చెప్పి ఎంతో పరితపించాడు అతను. మారువాడితో ఖాతా కలిశాక 2 దినాలే నేను కావడితో ఊళ్ళో తిరిగాను. కొట్టు స్వాధీనం కాకపోవడం వల్లనే అలా తిరగవలసి వచ్చింది. 2 దినాలు తిరిగిన చోటల్లా ఎరిగి ఉండిన వారందరితోనూ ఇక కావడి పట్టించుకురానని, బజారున ఫలానా చోట అంగడి తెరుస్తున్నానని, ఏ రకం బట్టలు కావలసి మీరు బజారుకు వచ్చినా మొదట నా అంగడికి వచ్చి సరుకు ధరలు చూసుకోకుండా మరో అంగడికి వెళ్లవద్దని నీ చెప్పి వచ్చాను. ఇప్పటిదాకా నా ఇళ్ళ ఉంచిన అనుగ్రహం ఇక ముందున్ను ఉంచాలి అని కోరిన్ని వచ్చేశాను అన్ననాడు కొట్టు ఖాళీ అయింది. వెంటనే మంచి ముహూర్తాన తెల్లవారాటప్పటికే తోరణం కట్టి విఘ్నేశ్వర పూజ చేసి దగ్గర ఉండిన కావడి సరుకు సర్దించేశాను.